భద్రం కర్ణేభిశృణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిః వ్యషేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్షో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు ఓం శాంతి శాంతి శాంతి. మూడవ మంత్రం. న కర్మణాన ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానసుః మానసుః పరిణనాకం నిహితం గుహాయాం విభ్రాజతే యత్ యతయో విశంతి. ఆశ్వలాయనుడు బ్రహ్మదేవుణ్ణి సమీపించి నాకు బ్రహ్మ విద్య బోధించాల్సింది అని చెప్పి అడుగుతాడు. ఏ బ్రహ్మ విద్యనైతే పొందితే అన్ని పాపాలు తొలగిపోయి సర్వపాపం వ్యపోహ్య పరాత్పరమైనటువంటి బ్రహ్మాన్ని తెలుసుకుంటాడో అటువంటి విద్యను నాకు బోధించవలసినది అని ఆశ్వలాయన మహర్షి బ్రహ్మదేవుణ్ణి సమీపించి అడిగినప్పుడు తస్మై సహోవాచ. అటువంటి ఆశ్వలాయనుడికి శ్రద్ధాభక్తితో ముముక్షుత్వం వైరాగ్యం ఉన్నటువంటి సాధన చతుష్టయ సంపత్తి ఉన్నటువంటి ఆ అశ్వలాయనుడికి ఆ బ్రహ్మదేవుడు బోధించడం మొదలుపెట్టాడు. బుద్ధి శ్రద్ధాభక్తి ధ్యానయోగాద్ అవేహీన. శ్రవణ మనన నిధిధ్యాసనల ద్వారా ఈ విషయాన్ని నువ్వు తెలుసుకోవలసినది అన్నారు. బ్రహ్మ విషయాన్ని తెలుసుకోవాలి అంటే ఒకటే మార్గం, ఆ దైవతత్వాన్ని అసలైన తత్వాన్ని తెలుసుకోవాలంటే ఒక్కటే మార్గం, మరి ఎన్నో మార్గాలు లేవు. ఆ ఒక్క మార్గం ఏమిటంటే శాస్త్రాన్ని వినడమే. కూలంకషంగా శ్రద్ధాభక్తితో గురువుగారు బోధిస్తూ ఉంటే శాస్త్రాన్ని వింటూ ఆ యొక్క బ్రహ్మ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అంతేకాని మరి ఏ మార్గం ద్వారా ఆ పరబ్రహ్మం యొక్క అసలు రూపం బోధపడదు. ఈ విషయం మన శాస్త్రాల్లో చెప్పబడింది, ఆచార్యుల ద్వారా చెప్పబడింది. కనుక ఆ ప్రయత్నంలోనే ఉండాలి మనం అన్నారు. వినడం, మననం చేయడం, తర్వాత నిధిధ్యాసనం చేయడం. ఇలా చెప్పిన తర్వాత ఈ యొక్క బ్రహ్మ విద్యను పొందాలి అంటే అర్హతలేమిటి అనే విషయాన్ని చెప్తున్నారు మూడవ మంత్రంలో. న కర్మణ న ప్రజయా ధనేన. బ్రహ్మను తెలుసుకోవడం అంటే ఏమిటి అంటే తన యొక్క ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడమే. బ్రహ్మజ్ఞానం అంటే ఆత్మజ్ఞానం. ఆత్మ అంటే ఎక్కడుంది నీ స్వరూపమే ఆత్మ. అంటే నీ యొక్క ఆత్మస్వరూపాన్ని గనక నువ్వు తెలుసుకుంటే ఆ పరమాత్ముణ్ణి తెలుసుకున్నట్లే, ఆ దైవాన్ని తెలుసుకున్నట్లే, ఆ దైవాన్ని గనక తెలుసుకుంటే ఆ పరబ్రహ్మాన్ని తెలుసుకున్నట్లే. అంటే ఏమిటి ఇప్పుడు అర్థం? పరబ్రహ్మము, ఆ దేవుడు, ఆత్మ అందరూ ఒక్కటే. అది దేని వలన లభించదు? ఆ విషయం చెప్తున్నారు ముందు. నా కర్మణ, ఎన్ని యాగాలు, యజ్ఞాలు, హోమాలు, పూజలు చేసినప్పటికీ కూడా అది లభించదు అన్నారు. ఆ పరమాత్మతత్వం, ఆ దేవుడి యొక్క అసలు తత్వం తెలియదు అన్నారు. ఆ దేవుని యొక్క అసలు తత్వం తెలుసుకుంటేనే మనకు నిత్యమైన సుఖము, శాంతి. కనుక మన ఆత్మతత్వం తెలుసుకుంటే మనకు నిత్యమైన సుఖశాంతి. ఆత్మతత్వం తెలుసుకోవడమే దైవతత్వాన్ని తెలుసుకున్నట్టు. దైవతత్వమే బ్రహ్మతత్వం. ఉన్నది ఒక్కటే సత్యం. ఆ సత్యమే అనేక రూపాలుగా కనపడుతున్నది. ఆ అనేక రూపాలు మనం నిజమనుకుంటాం, అసలు సత్యాన్ని మర్చిపోతాం. ఆ అనేక రూపాలు, పేర్లు, నామాలు సత్యం అనుకొని అసలు సత్యాన్ని మర్చిపోతున్నాం. ఆత్మతత్వం అదే బ్రహ్మతత్వం, అదే దైవతత్వం. ఆ నామరూపాలు, పేర్లు, పూజా పునస్కారాలు ఇవన్నీ దేనికి పెట్టారంటే ఈ బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవడానికి అవన్నీ సాధనాలుగా పెట్టారు. అసలు రైల్లో ఎందుకు కూర్చున్నావు అంటే మా ఊరు వెళ్ళడానికి కూర్చున్నానండి అన్నాడు. టికెట్ కొనుక్కున్నాడు, కూర్చున్నాడు, ప్రయాణించి చేస్తూనే ఉన్నాడు. స్టేషన్ వచ్చింది కదా, దిగాలి అంటే నీ గమ్యం ఎక్కడా? వెళ్ళేటప్పుడు మార్గ మధ్యంలో ఆకలి అవుతుంది, దాహం అవుతుంది, ఆ స్టేషన్లో దిగాలి, ఆహారం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఏం చేయాలి? మళ్ళీ ఎక్కి కూర్చోవాలా లేదా? ఆ స్టేషన్లో దిగిన తర్వాత హిగిన్ బాథమ్స్లో చూస్తూ, పుస్తకాలు చూస్తూ నుంచున్నానండి అన్నాడు. రే ట్రైన్ వెళ్ళిపోతుంది నాయన అన్నాడు. స్టేషన్లో దిగిన తర్వాత రకరకాలు అమ్ముతూ ఉంటారు వస్తువులు. నాగపూర్లో అయితే నాగపూర్ ఆరెంజ్ అమ్ముతారు. అక్కడ దిగాడు అనుకోండి, అబ్బా ఇట్లాంటి ఆరెంజ్ స్వీట్గా ఉంది, ఎక్కడా దొరకదు మళ్ళీ అని చెప్పి అక్కడ దిగేసి బేరం చేస్తూ ఆ ఆరెంజ్ బాగున్నాయి బాగున్నాయి చెప్పి చూస్తూనే ఉన్నాడు. ఈ లోపల ట్రైన్ వెళ్ళిపోయింది అనుకోండి, ఏమిటి అర్థం అన్నాడు? టికెట్ వ్యర్థం, అర్థం లేని పని వ్యర్థం అన్నారు. కనుక అక్కడ దిగినప్పటికీ కూడా ఆహారం కోసం, నీటి కోసం, తన యొక్క గమ్యం ఎక్కడికి వెళ్ళాలని టికెట్ కొనుక్కున్నాను అది మర్చిపోకూడదు కదా. అది మర్చిపోకుండా వెంటనే సిగ్నల్ చూస్తూ ఉండాలి ప్రతి క్షణం. వీటితో బేరం చేస్తున్నా కూడా అవి చూస్తున్నప్పటికీ కూడా సిగ్నల్ చూస్తుంటామా లేదా? జాగ్రత్తగా గ్రీన్ సిగ్నల్, గ్రీన్ సిగ్నల్ అని పరిగెడతాం. ఈ రైలు ప్రయాణంలో ఇంత జాగ్రత్తగా ఉన్నామే, జీవనయాత్రలో జాగ్రత్తగా ఉన్నామా మనం? రైలు ప్రయాణంలో రైలు మిస్ అవ్వడం ఎప్పుడు చేయలేదు ఇంతవరకు మనం కదా. ఎక్కాం, ప్రతిసారి ఎక్కుతూనేమని దిగాం, ఎక్కుతాం, డెస్టినేషన్ చేరాం. ఎంత జాగ్రత్తగా ఉన్నామో చూడండి. శాస్త్రం అడుగుతున్నది నీ జీవిత యాత్రలో, ఈ జీవిత ప్రయాణంలో నువ్వు సరిగ్గా ఉన్నావా అని అడుగుతున్నాను. నువ్వు ఎక్కడికి టికెట్ కొనుక్కున్నావో తెలుసా? నువ్వు పుణ్యం అనే డబ్బులు ఇచ్చి ఈ శరీరం అనేటువంటి రైలును కొనుక్కున్నావు. ఈ శరీరం అనే రైల్లో ప్రయాణించేటప్పుడు భార్య, పిల్లలు, ఆరెంజెస్ మాది పిల్లలు, గృహము, ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి నీ అవసరాలు తీర్చడం కోసమే. దాహమైతే ఆకలి అయితే ఆహారం కోసం, నీడ కావాలంటే ఇల్లు, వస్త్రాన్ని ఆచ్ఛాదనం చేసుకోవడం కోసం వస్త్రం, శరీరాన్ని ఆచ్ఛాదనం చేసుకోవడానికి వస్త్రం, ఇవన్నీ వీటి కోసం ప్రయత్నం, ఇవన్నీ కూడా ఇంటర్మీడియరీ స్టేషన్స్ అంటారు. మధ్య మధ్యలో వచ్చేటటువంటి మన అవసరాలు, ఇదే జీవిత పరమార్థం అనుకోకూడదు. ఈ శరీరం అనే రైలు ఎక్కడికి ప్రయాణించాలి, ఎక్కడికి తీసుకువెళ్ళాలి ఈ జీవుణ్ణి, ఈ రైల్లో కూర్చున్న జీవాత్ముణ్ణి ఎక్కడికి తీసుకువెళ్ళాలి అంటే మోక్ష పదానికి తీసుకువెళ్ళాలి. అది మర్చిపోకూడదు. అందుకని మనం చేసే కర్మలు కానీ, పూజలు కానీ, హోమాలు కానీ, ఎటువంటి దైవ పూజలైనా సరే, ఏ విధమైన కర్మలైనా సరే ఈ గమ్యానికి చేర్చలేవు. నా కర్మణ అన్నారు. కర్మల వల్ల సుఖం రావచ్చు, ఆనందం వస్తుంది, కానీ ఆ ఆనందం ఈ శాశ్వత ఆనందంతో సమానం కాదు. ఆ తాత్కాలిక ఆనందంలో పడి అసలు విషయాన్ని మర్చిపోవాలి. ఇది ఈ ఆనందం, ఈ కర్మలు చేయడం వల్ల వచ్చే ఆనందం అనిత్య ఆనందం. అందులో దుఃఖం ఉంటుంది, అతృప్తి ఉంటుంది, అవి మనల్ని బంధిస్తాయి. అవి ఎంతవరకు చేయాలో అంతవరకు చేయాలి. వాటిలో నుంచి మనం తెలుసుకోవాలి, దీనివల్ల నాకు శాంతి ఉండదు, పరిపూర్ణమైన శాంతి రాదు, ఎంత చేసినా సరే కొంచెం చిత్తశుద్ధి కోసం చేయాలి. అదేవిధంగా మన పిల్లలు, అమ్మాయి అబ్బాయి, మనవడు మనవరాలు, అబ్బాయి పిల్లలు అమ్మాయి పిల్లలు, వీళ్ళందరూ కూడా మనకు సంతోషం ఇస్తారు, ఆనందం ఇస్తారు. కానీ వాటి ఆ సంతోషం వల్ల మనకు మన తృప్తి, ఆనందం, పరిపూర్ణమైన ఆనందం రాదు. మనకు అతృప్తి పోదు, దుఃఖం పోదు. పరమగమ్యమైనటువంటి మోక్షం, బ్రహ్మస్వరూపం, ఆత్మతత్వాన్ని తెలుసుకోలేం. నా ప్రజయ, ప్రజ అంటే మన పిల్లలు, సంసారం. ఇదే కదండి ఎక్కువగా మనుషుల్ని లాగేసేది, ఎలక్ట్రిక్ కరెంట్ లాగా లాగుతుంది. రక్త సంబంధం కదండి, పైగా ఇట్ట పట్టుకొని చూపిస్తాం, రక్త సంబంధం కదండి అని. ఎంత పేగు బంధం అంటారు చూసారా, రక్త సంబంధం, పేగు సంబంధం అని. ఆ మమకారం పిల్లల మీద, భార్య మీద, భర్త మీద, తల్లి మీద, తండ్రి మీద, సోదరు మీద, సోదరుడి మీద, ఇంకా మిగతా వాళ్ళు కనెక్షన్స్ అన్నమాట, అందరి మీద ఎంత అభిమానం అంటే మనకు చెప్పడానికి లేదు. అవన్నీ దేనికి వచ్చినాయంటే మన శరీర అభిమానం వల్ల వచ్చినాయి. ముందు శరీర అభిమానం, తర్వాత మన యొక్క సంతానం అభిమానం అన్నమాట. ఆ అభిమానం ఏం చేస్తుందంటే మనల్ని, మన గమ్యాన్ని మర్చిపోయేంత విపరీతంగా మనల్ని ఆవహించేస్తుంది. అంతటి శక్తి ఉన్నది దానికి, ఆ కుటుంబం, ఆ సంసారంలో అంత శక్తి ఉన్నది. నువ్వు ఎందుకు వచ్చావో, ఎక్కడికి వెళ్ళాలో, నీ గమ్యం ఏమిటి అనేటటువంటి నిన్ను ఆలోచించకుండా, మరి నేను ఆలోచింప చెయ్యకుండా అంతవరకు లాగేస్తుందన్నమాట, ఎలక్ట్రిక్ కరెంట్ లాగా. అందుకని బ్రహ్మదేవుడు చెప్తున్నాడు, నాయన ఆశ్వలాయన నా ప్రజయా, ప్రజల వల్ల మన ప్రజయ అంటే ప్రజలు కాదు, ఇక్కడ మన యొక్క ఇంట్లో కుటుంబ సభ్యులు, మన ఇరుగు పొరుగు మనుషులందరూ కూడా, వీటి వల్ల అమృతత్వం రాదు. అయితే ధనం సంపాదిస్తే వస్తుందా అండి అన్నాడు. బాగా ధనం సంపాదిస్తే వస్తుందా అంటే, న ధనేన, ధనేన న అమృతత్వం ఆనశు. ధనం ఎంత సంపాదించినా సరే మనిషి దానికోసమే కదా తా వెంపర్లాడుతూ ఉంటాడు, ఆ ధనం సంపాదించడం కోసం. అది ఒక వ్యామోహం. ఆ ధనం సంపాదిస్తూ ఉంటే అందులో రుచి మరిగాడు అంటే మనిషి ఇంకా మళ్ళీ బయటికి రావడం చాలా కష్టం. రాగలిగిన వాడు ఎవరో ఒక్కడు మాత్రమే. అట్లని ధనం అక్కర్లేదంటారా అన్నారు. ధనం అవసరమే కానీ ధనం ఏమి ఇవ్వలేదో కూడా మనం తెలుసుకోవాలి. ధనం అవసరం లేదని ఎప్పుడు చెప్పలేదు మనం. ధనం చాలా అవసరం, కానీ ఆ ధనమే నాకు పరిపూర్ణ శాంతినిస్తుంది అనుకోవడం, అదే నాకు రక్షణనిస్తుంది అనుకోవడం, ఆ ధనం నాకు సంతోషాన్ని ఇస్తుంది అనుకోవడం అవివేకం. ధనం ఏమిస్తుంది? ఆహారం, మంచినీళ్ళు, ఇల్లు, వస్త్రం, ఇంతకంటే ఇవ్వలేదు ధనం. ఆ ధనం ఏమి ఇస్తుంది ఏమి ఇవ్వలేదో కూడా మనం తెలుసుకోవాలి. మన పిల్లలు, కుటుంబం, మన సభ్యులు ఏమి ఇవ్వగలరు, మనకు ఏమి ఇవ్వలేరో కూడా తెలుసుకోవాలి. మనకు కొంచెం ఇమోషనల్ సపోర్ట్ ఇస్తారు మన పిల్లలు కుటుంబంలో, కొంచెం కాలు నొప్పి అయితే కొంచెం సహాయం చేస్తాడు, పంటి నొప్పి అయితే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళమంటే తీసుకెళ్తాడో లేదో అది కూడా సందేహం, హెల్ప్ చేస్తాడు. కొంచెం తలనొప్పి వస్తే కమృతాజనం రాస్తారు. భార్య అయితే ఏం చేస్తుంది, ఇంతకంటే ఏం చేస్తారు? కర్మలన్నీ చేసినా కూడా అంతకంటే ఆ కర్మలు ఏం చేయిస్తే మన చేతనే. ఈ బ్రహ్మతత్వం, ఆత్మతత్వం అనేటటువంటి కర్మల వల్ల వచ్చేటటువంటి ఫలితం కాదు, కర్మలు చేస్తే వచ్చేటటువంటి ఫలితం కాదు ఇది. కనుక నా కర్మణ నా ప్రజయ నా ధనేన, అంటే సంతానం అక్కర్లేదా అండి, మరి పిల్లలు కుటుంబం కావాలి, కానీ వాళ్ళ వల్ల నీకు ఏమి వస్తుంది ఏమి రాదు అని తెలుసుకో, అంతే. మనం ఏం చేస్తున్నాం, ఏదైతే దొరకదో, బంగారం కావాలి అంటే తంగమాళికైకి వెళ్ళాలి, బంగారం కావాలి అంటే బాటా షాపుకి వెళ్తామా, బాటా చెప్పుల షాపు, బాటా షాప్కి వెళ్ళి సెవెరన్ బంగారం ఎంత అని అడిగితే ఏం చెప్తాడు వాడు, కీల్ పాక్కుంది వెళ్ళంటాడు. బాటా షాపుకి వెళ్ళి చీరల కోసం వెతకూడదు, ఏ వస్తువు ఎక్కడ దొరుకుతుందో తెలుసుకొని వెళితే అది వివేకం. ఈ కథ చెప్తే, కథ లాంటి జోక్ చెప్తే నవ్వుతారు, మనల్ని చూసి శాస్త్రం నవ్వుతున్నది. కర్మణ ప్రజయ ధనేన, వీటి వల్ల నువ్వు సుఖం కోసం తాపత్రయపడుతున్నావు, తృప్తి ఆనందం పూర్ణత్వం, దుఃఖం లేనటువంటి జీవితం కోసం నువ్వు వేరే ఒక చోటికి వెళ్లాల్సింది ఒక చోటికి వెళ్ళావు అంటున్నది శాస్త్రం. మనం ఈ ప్రపంచంలో వెతుకుతున్నాం, ధనంలో వెతుకుతున్నాం, మన పిల్లలు, సంసారం, కుటుంబంలో వెతుకుతున్నాం, మన యొక్క సుఖం శాంతి ఎక్కడైతే దొరకదో అక్కడ వెతుకుతున్నాం. సరిగ్గా బంగారం కావాలంటే చెప్పుల షాపుకు పోయినట్లే. వేద పూర్వంలో ఇవన్నీ దొరకవు, ఈ ధనము, కర్మ ఇవన్నీ కూడా వేద పూర్వం వల్ల వచ్చేటటువంటివి. ప్రజ, పిల్లలు వేద పూర్వ భాగం. శాస్త్రం చెప్తుంది నువ్వు వేద అంతానికి రావాలి. ఏం చెప్తున్నారు, త్యాగేన ఏకే. ఏకే అంటే ఎవరో ఒకరు, అందరూ రాలేరు నాయన. ఈ యొక్క వ్యామోహంలో పడి మనుషులు వారి యొక్క గమ్యాన్ని మర్చిపోతారు. ఏకే అన్నారు, ఎవరో ఒకరు, ఏ కొద్ది మందో, వేల సంఖ్యలో ఏ కొద్ది మందో. ఏకే అంటే కృష్ణ పరమాత్మ చెప్పారు భగవద్గీతలో, మనుష్యాణం సహస్రేషు, ఏ వేల కోలంది మందిలోనో ఏ ఒక్కడో ప్రయత్నిస్తాడు అర్జున ఈ విషయం కోసం. అందరూ ధనం కోసం ప్రయత్నించేవాళ్ళే, పిల్లల కోసం ప్రయత్నించేవాళ్ళే. ఒకళ్ళేమో శుభలేఖ తీసుకొని వస్తున్నారు, ఒకళ్ళేమో శుభలేఖ తీసుకొని వచ్చిన తర్వాత ఇంకొకటి ఆవిడ వస్తుంది, మా అబ్బాయికి పెళ్ళయిందండి పిల్లలు పుట్టలేదని ఆవిడ, ఇటువంటి కోరికలు అడిగేవాళ్లే. కానీ ఏమండి మాకు మోక్షం వచ్చినట్లుగా ఒక మార్గం చెప్పండి అని అడిగేవాళ్ళు లేరు కదా, ఎవరు లేరు కదా. మాకు అది ఇవ్వండి ఇది ఇవ్వండి మా కోసం ప్రార్థన చేయండి అడగవద్దని చెప్పలేదు. మా అబ్బాయి 12th standard మీరు ప్రార్థన చేయండి అంటారు. అబ్బాయి 12th standard అయితే స్వామిని ప్రార్థన చేయాలి, చేస్తారు, తప్పులేదు. వీటితో పాటు ఇది కూడా జ్ఞాపకం ఉంటే ఆయనకి అందం. ఇది జ్ఞాపకం లేకుండా ఏది, ఆత్మతత్వ జ్ఞానం వలనే సుఖం వస్తుంది అనేటటువంటి సత్యాన్ని తెలుసుకోకుండా దానికోసమే పనిచేస్తే అది మూర్ఖత్వం అంటాం. అందుకని వీటి కోసం వీటిలో వెతుకుతూ ఉంటాడు మనిషి, త్యాగం వల్లనే వస్తుంది అంటున్నాడు. అంటే వీటన్నింటినీ వదిలిపెడితేనే మోక్షం. త్యాగేన, త్యాగం వల్ల మాత్రమే. అక్కడ ధనేన అని ఉంది కదా, నా ధనేన అని రాసుకోవాలి. నా కర్మణ నా ప్రజయ అండి పిల్లల వల్ల కర్మల వల్ల రాదు, ధనం వల్ల వస్తుందని చెప్తున్నది ఉపనిషత్తు అనుకోకూడదు. నా ధనేనా, ప్రింటింగ్ మిస్టేక్ కాదు, అక్కడ అది లేదు మంత్రంలో, అంతే మనం అప్లై చేసుకోవాలి. నా ధనేనా, మరి దేనివల్ల వస్తుందంటే త్యాగం వల్లనే, వైరాగ్యం వల్ల వస్తుంది. అంటే ధనం మీద అభిమానం లేకుండా ఉండడం, ధనం సంపాదిస్తున్నా కూడా ధనం మీద అభిమానం లేకుండా ఉండడం, పిల్లలు సంసారం కుటుంబం ఉన్నప్పటికీ కూడా వారి మీద అత్యంతమైనటువంటి అభిమానం పెట్టుకోకుండా ఉండడం, అభిమానం ఎక్కువ రాగం పెంచుకోకుండా ఉండడం, అనురాగం, జాగ్రత్తగా చూడు వాళ్ళని. అంతేగాని అయ్యో ఇంక వాళ్ళు లేకపోతే నా జీవితమే లేదు అని అనకూడదు. వాళ్ళ దగ్గర ఉండొచ్చు, దూరంగా ఉండవచ్చు, ఒక్కొక్కసారి ఎక్కడో దూరంగా ఉంటారు, సంవత్సరాల తరబడి కూడా చూడలేవు అప్పుడు ఉన్నారు. ఇంకా నీ జీవితం అంతా దానికోసమే చింతిస్తూ ఉంటేలా. కనుక ప్రజయా కర్మణ ఇవన్నీ విన్నా త్యాగం చెయ్యాలి అన్నాడు, వదిలిపెట్టాలి అన్నాడు. అంటే కుటుంబాన్ని వదిలిపెట్టమని కాదు, వాటి మీద అభిమానాన్ని వదిలిపెట్టు, మమకారాన్ని వదిలిపెట్టు, అత్యంతమైనటువంటి అనురాగాన్ని వదిలిపెట్టు, నీ కర్తవ్యాన్ని చెయ్యి. నీ పిల్లలకి, భార్యకి, భర్తకి, కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులకి నీ కర్తవ్యాన్ని చేస్తూ ఉండు, కానీ వాళ్ళ మీద అభిమానం, అనురాగం, అత్యంతమైనటువంటి తీవ్రమైనటువంటి అనురాగం పెట్టుకొని దుఃఖించవాకు అన్నాడు. భగవత్ కార్యంగా చేస్తూ ఉండు, ఇది నా యొక్క కర్తవ్యం అని చేస్తూ ఉండు అన్నాడు. త్యాగేన ఏకే, ఆ త్యాగబుద్ధి వలననే, వైరాగ్యం వల్లనే అమృతత్వం ఆనశు, అమృతత్వాన్ని పొందగలరు అన్నారు. ముండకోపనిషత్తులో చదివాం, అష్టాదశోక్తం అవరం హేషు కర్మ అన్నారు. చాలా హీనమైనటువంటివి ఏ కర్మలైనా సరే బ్రహ్మజ్ఞానం ముందు ఇవన్నీ బలాదూర్ అంటారు. చూసారా, బలాదూర్ అన్నారు. బ్రహ్మజ్ఞానం ముందు ఇవన్నీ కూడా అల్పం, ఆర్తం అని అర్థం. లవాహేతే అధృఢాహ, ఈ కర్మల వల్ల, పిల్లల వల్ల సుఖం, శాంతి అనేటువంటి శాశ్వతంగా ఉండవు, అవి మారుతూ ఉంటాయి, మనల్ని ప్రతి క్షణం కూడా ఆందోళనకు గురి చేస్తూ ఉంటాయి, కనుక వాటిట్లో మునిగిపోవాకు అన్నారు. అమృతత్వము పొందాలి అంటే వాటిని విడిచిపెట్టడం వల్లనే అన్నారు. మానసికంగా విడిచిపెట్టాలి, అంతేగాని ఇల్లు వాకిలి వదిలిపెట్టి వెళ్ళిపోకూడదు. చాలామంది త్యాగే అనగానే ఇంటి నుంచి పరిగెత్తిపోయి ఋషికేశ్ వెళ్ళిపోతారు. ఋషికేశ్ వెళ్ళినా కూడా ఎవరుంటారు మనసులో, అబ్బాయి ఎట్లున్నాడో, అమ్మాయి ఎట్లా ఉందో, మా ఆవిడ ఎట్లా ఉందో, ఇదే ఆలోచిస్తాడు. శాస్త్రం ఏం చెప్తుంది, నీ మనస్సులో, దీన్ని ఆంతర సన్యాసం అంటారు. ముఖ్యమైన విషయం గుర్తు చేసుకోండి, రెండు రకాలైన సన్యాసాలు, విద్వత్ సన్యాసం అని, వివిధిషా సన్యాసం అని. విద్వత్ సన్యాసం అంటే జ్ఞానం వచ్చిన తర్వాత శ్రవణం చేసి, ఎక్కువ కాలం మననం చేసి, నిష్ట కోసం ఒక వ్యక్తి సన్యాసం తీసుకుంటే, విద్వత్ అంటే ఏంటి, జ్ఞానం పొందిన తర్వాత బాహ్య సన్యాసం కనుక తీసుకుంటే అది విద్వత్ సన్యాసం అన్నారు. జ్ఞానం వచ్చిన తర్వాత, జ్ఞానం రాకముందు, జ్ఞానం పొందడం కోసం, ఆత్మజ్ఞానం పొందడం కోసం రెండవ సన్యాసం. ఆత్మజ్ఞానం పొందడం కోసం ఒక వ్యక్తి సన్యాసం తీసుకుంటే దాన్ని వివిధిషా సన్యాసం అంటారు. వివిధిషా సన్యాసం, వివిధిష అంటే వేదితుం ఇచ్చా వివిధిష, తెలుసుకోవాలి బ్రహ్మతత్వాన్ని అనే జిజ్ఞాసతో, బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవాలి అనే జిజ్ఞాసతో ఎవరైతే సన్యాసం తీసుకుంటారో, ఏ సన్యాసం, బాహ్య సన్యాసం, ఈ కావి వస్త్రాన్ని ధరించడం, కాషాయ వస్త్రాన్ని ధరించడం, గృహస్థాశ్రమంలో ప్రవేశించకుండా బ్రహ్మచర్య ఆశ్రమం నుంచే నేరుగా ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలని కనుక వెళితే, శ్రవణం చేయడానికి వెళితే, గురువుగారి దగ్గరికి వెళితే సన్యాసం తీసుకొని, దీన్ని ఆశ్రమ సన్యాసం అంటారు. దీన్ని ఆశ్రమ సన్యాసం అంటారు. ఆశ్రమ సన్యాసం లేక బాహ్య సన్యాసం లేక వివిధిషా సన్యాసం. జ్ఞానం వచ్చిన తర్వాత తీసుకునేది విద్వత్ సన్యాసం. యాజ్ఞవల్కుల వారు విద్వత్ సన్యాసం తీసుకున్నారు. జ్ఞానం వచ్చిన తర్వాత అందులో నిష్ట పొందాలి అని చెప్పి నిధిధ్యాసనం చేయడం కోసం విద్వత్ సన్యాసం తీసుకున్నారు ఆయన. వివిధిషా సన్యాసం అంటే బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉండి గురుకులంలో అంతా తన యొక్క విద్యాభ్యాసం అయిన తర్వాత ఇంకా చదవాలి అనిపించినప్పుడు, ఇంకా పై పైన చదవాలి తెలుసుకోవాలి అన్నప్పుడు, ధర్మశాస్త్రం ఇవన్నీ తెలుసుకున్న తర్వాత గృహస్థాశ్రమంలోనూ ప్రవేశించవచ్చు నువ్వు, లేకపోతే అంటే వేద పూర్వం చదివి కర్మలు ఎలా చేయాలి, గృహస్థాశ్రమాలు ఎలా ఉండాలి, వారి వారి విధులు ఎలా చేయాలి, ఇవన్నీ ధర్మశాస్త్రంలో చెప్పబడినాయి. పూజ ఎలా చేయాలి, వ్రతం ఎలా చేయాలి, మన కర్తవ్యం ఎలా చేయాలి, ఇవన్నీ నేర్చుకున్న తర్వాత వాళ్ళు చెప్తారు, నాయన నువ్వు గృహస్థాశ్రమంలోకి వెళ్తావా సన్యాసం తీసుకుంటావా నీ ఇష్టం అంటారు. అందుకని కాశీయాత్ర అంటారు. చూసారా, వెనకటి రోజుల్లో కాశీయాత్ర అంటే ఏం తెలుసా, వీడు విభిధిషా సన్యాసం తీసుకోవడానికి కోసం కాశీ వెళ్ళడం మొదలు బయలుదేరతాడు. కాశీకి వెళ్ళడానికి బయలుదేరితే వాళ్ళు ఏం చేస్తారంటే, నాయన కాశీకి వెళ్ళవాకు, మా అమ్మాయిని ఇస్తాను నీకు, నువ్వు ఇక్కడే ఉండు అంటాడు. అది కాశీయాత్ర. అప్పుడు వాడికి గొడుగు చెప్పులన్నీ ఇచ్చి కాళ్ళు గడిగి కన్యాదానం చేస్తారు. కాశీకి వెళ్లకుండా చేసి, చదువుకుండా చేసి గృహస్థాశ్రమంలో ప్రవేశిస్తాడు. శాస్త్రం చెప్తుంది నీకు ఏది కావాలంటే అందులో ప్రవేశించు. బ్రహ్మచర్య ఆశ్రమం నుంచి నేరుగా గృహస్థాశ్రమానికి వెళ్ళి కర్మయోగం చెయ్యి. బ్రహ్మచర్య ఆశ్రమం నుంచి నేరుగా ఒక జంప్ అనమాట, ఫ్రాగ్ జంప్ లాగా చేసి విదిశా సన్యాసం తీసుకో. ఇక్కడ ఇంకొక విషయం, గృహస్థాశ్రమంలో ప్రవేశించిన, విదిశా సన్యాసంలో ప్రవేశించిన వీరిద్దరి యొక్క కర్తవ్యం ఏమిటంటే, వేద అంతభాగాన్ని మీమాంసని చదవాలి. ఇదే ఉత్తర మీమాంస చదవాలి. పూర్వ మీమాంస చదివి వచ్చారు ఇద్దరు. ఉత్తర మీమాంస చదవాలంటే ఏం చేయాలి, వేదాంతం బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవాలంటే గృహస్థుడైతే పంచమహాయజ్ఞాలు చేస్తూ, గృహస్థుడైతే పంచమహాయజ్ఞాలు చేస్తూ ఋషి యజ్ఞం, భూతయజ్ఞం, దైవయజ్ఞం, మనుష్య యజ్ఞం అవన్నీ చేస్తూ తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ మండే మండే క్లాస్కి రావాలి గృహస్థుడైతే. వివిధిషా సన్యాసి అయితే గురు శుశ్రూష చేస్తూ, గురువుగారి దగ్గర ఉంటూ, గురువుకి సేవ చేస్తూ, గురువుగారికి ఆహారం అవన్నీ చూసుకుంటూ, వారి వస్త్రాలన్నీ ఉతుకుతూ, గురుసేవ అన్నమాట అది. అంతేకాకుండా దండ తర్పణం ఉంటుంది, వాళ్ళకి జపం ఉంటుంది, ఆ సన్యాస ధర్మం ఉంటుందన్నమాట, భాష్యపారాయణం ఉంటుంది, ఇవన్నీ చేయాలి. కర్మలు లేకుండా ఉండవు. సన్యాసికి కూడా ధర్మం ఉంటుంది, కర్మలు ఉంటాయి. ఇవన్నీ చేస్తూ శ్రవణం చేయాలి. సన్యాసి క్లాసుకు రావాలి. క్లాసుకు రాకపోతే గురువుగారి దగ్గరే ఉండి చదువుకోవచ్చు. గృహస్థుడైతే క్లాసుకు వచ్చి చదవాలి. కనుక ఇద్దరికి ఏమిటి, సాధారణంగా ఇద్దరు చదవాల్సిందే. కనుక త్యాగే నైకే అన్నారు ఇక్కడ. త్యాగం అంటే ఈ గృహస్థుడు ఏం చేయాలి, తన కర్మలు నిర్వర్తిస్తూ ఆంతర సన్యాసం తీసుకోవాలి. చూసారా, ఆంతరంగికంగా లోపల మనస్సు పూర్వకంగా నా గమ్యం మోక్షమే, నేను కుటుంబంలో ఉన్నప్పటికీ కూడా నా కర్తవ్యం ఏమిటి, నా కర్తవ్యాలు చేస్తూనే ఉన్నాను, కానీ నేను తామరాకు మీద నీటి బొట్టులాగా ఉంటూ నే మనిషి జన్మ ఎత్తినటువంటి నా గమ్యాన్ని మర్చిపోకుండా నేను శాస్త్రశ్రవణం చెయ్యాలి గృహస్థుడైన. వివిధిషా సన్యాసి అయితే బాహ్య సన్యాసం తీసుకున్నాడు, అంటే ఆశ్రమ సన్యాసం. ఇతనేంటి సన్యాసం తీసుకోలే, అగ్నిహోత్రం ఉంటుంది, ఔపాసన ఉంటుంది, అన్నీ చెయ్యాలి, కర్మలు వదిలిపెట్టకూడదు. ఈ సన్యాసికి గురు శుశ్రూష, తర్పణం, దండ తర్పణం, మంత్రజపం ఇవన్నీ ఉంటాయి. కర్మలు ఉన్నాయి వారి వారి ఆశ్రమానికి, కానీ ఇద్దరి యొక్క డ్యూటీ ఏమిటి, శాస్త్రం చదవడం. కానీ విద్వత్ సన్యాసి ఎటువంటి కర్మలు ఉండవు. జ్ఞానం వచ్చేసింది కాబట్టి అతని కర్మలు ఉండవు, తర్పణం ఉండదు, జపం తపం అన్నీ అక్కర్లేదు అతను. అందుకని విద్వత్ సన్యాసి ఆయన వేరే కేటగిరీ, జ్ఞాని. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు ఆశ్వలాయనుడికి బ్రహ్మదేవుడు, త్యాగేన అంటే గృహస్థుడైతే త్యాగం చేసి అంటే వైరాగ్యంతో అని అర్థం. బాహ్య సన్యాసం తీసుకోకపోయినప్పటికీ కూడా ఆంతర సన్యాసం అంటే లోపల మనస్సు ఉంచి సన్యాసి మనస్సు, అది ఆంతర సన్యాసం అంటే సన్యాసి మనస్సు. ఈయన బాహ్య సన్యాసం తీసుకున్నా ఏదైనా కూడా ఇద్దరు త్యాగమే. ఈయన బాహ్యంగా వదిలిపెట్టాడు, ఈయన ఆంతరంగంగా వదిలిపెట్టాడు, అంతే. గృహస్థుడేమో ఆంతరంగిక సన్యాసి, విదేశ సన్యాసి ఏమో బాహ్య సన్యాసి, ఆంతరంగం కూడా బయట మాత్రమే వదిలిపెట్టి సులోపల ఇవన్నీ ఉంటే ప్రయోజనం? బాహ్యం ఆంతరం రెండు విదిశా సన్యాసి. కాబట్టి త్యాగేన అని అర్థం, దానికి అర్థం త్యాగేన అంటే అది అర్థం. కనుక ముఖ్యమైనది ఏంటి ఇప్పుడు, ఆంతర సన్యాసం ముఖ్యం. బాహ్య సన్యాసం ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ కూడా ఆంతర సన్యాసం చాలా ముఖ్యం. మరి ఇంకెందుకండి బాహ్య సన్యాసం అంటే, బాహ్య సన్యాసం తీసుకుంటే కుటుంబ బాధ్యతలు అంతగా ఉండవు, బాధరాబందీ ఉండదు, సమయం ఎక్కువ ఉంటుంది చదవడానికి. ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రాత్రి శ్రవణం శ్రవణం శ్రవణం, అబ్బాయికి సీటు కాలేజీలో, అమ్మాయికి పెళ్లి చేయాలి, అది చూడాలి ఇది చూడాలని, ఇవన్నీ ఉండవు కదా, బాధ్యతలు ఉండవు. అయితే ఈ యొక్క వివిధశా సన్యాసం తీసుకున్న వాడికి రక్షణ ఉండదు, బాధ్యతలు ఉండవు, రక్షణ ఉండదు. గృహస్థుడికి బాధ్యతలు ఉంటాయి, రక్షణ ఉంటుంది, కుటుంబ సభ్యుల రక్షణ ఉంటుంది. కానీ వీడి గాలిపటం, గాలి దారం తగిన గాలిపటం లాంటి వాడు పాపం. కానీ ఇద్దరి యొక్క ప్రయత్నం ఏమిటంటే మోక్షం కోసమే. త్యాగేన ఏకే, ఆ ఏకేలో మీరున్నారండి. ఇప్పుడు చూడండి ఆ ఏకే అన్న ఒక్క దాంట్లో ఏ కొద్ది మందో వస్తారు. ఎంతమంది ఉన్నారు మెడ్రాసులో? కోట్ల మంది ఉన్నారు. ఆ కోట్ల మందిలో 30 మంది, ఈ 30 మంది 40 మంది రావడానికే కష్టపట్టి వస్తూ ఉన్నారండి. అందుకే ఏకే అని చెప్పింది. అర్థమైందా? ఉపనిషత్తుకే తెలుసు చాలా తక్కువ మంది వస్తారు. ఏకే అమృతత్వం ఆనశు, ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని తెలుసుకుంటారు. అమృతత్వం అంటే ఆ పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకోగలుగుతారు అన్నారు. తర్వాత పరేణనాకం, ఎటువంటి బ్రహ్మతత్వాన్ని తెలుసుకుంటారు? యతయః విశంతి అన్నారు. ఇటువంటి మానసికమైనటువంటి సన్యాసం తీసుకున్నటువంటి ఆంతరంగికమైనటువంటి వైరాగ్యంతో కూడినటువంటి వ్యక్తులు ఉన్నారే, సోమవారం సోమవారం క్లాసుకు వస్తూ చదువుతూ, ఎవరైతే ఈ ఉపనిషత్తులు భగవద్గీత చదువుతూ ఉంటారో వీళ్ళందరికి కూడా యతయః అన్నారు వీళ్ళని. ఇప్పుడు మీరందరూ యతులే. యతి అంటే గడ్డం ఉండడం, అవన్నీ అవసరం లేదు. యతి అంటే ఈ యొక్క తత్వాన్ని తెలుసుకోవాలి అనేటటువంటి జిజ్ఞాస. ఎప్పుడు వస్తుందా సోమవారం అని ఎదురు చూస్తే మీరందరూ యతులే. కనుక యతయః, ఆంతరంగిక సన్యాసి కానీ బాహ్య సన్యాసి కానీ ఎవరైనా సరే ఈ యొక్క అమృతత్వాన్ని ఆ విశంతి అన్నారు, ప్రవేశిస్తారు, పొందుతారు. ఏ అమృతత్వం? ఆ అమృతత్వాన్ని గురించి చెప్తున్నారు. ఆ బ్రహ్మస్వరూపం స్వరూపం ఏమిటి, ఎలా ఉంటుంది? యత్ విభ్రాజతే, విభ్రాజతే అంటే ప్రకాశవంతమైనటువంటి, స్వయం ప్రకాశ రూపేణ భాతి అన్నారు. తాను స్వయంగా ప్రకాశిస్తూ ఉంటుంది, సత్ చిత్ ఆనందరూపంగా ఎప్పుడూ సదా ప్రకాశిస్తూ ఉంటుంది అన్నారు. ప్రకాశిస్తుందంటే బల్బులాగా ప్రకాశించడం కాదు, దాని ఉనికి ఎప్పుడు ఉంటుంది, చైతన్య స్వరూపం సర్వదా ఆనంద స్వరూపం, సచ్చిదానంద స్వరూపం అని విభ్రాజతే అంటే ఇక్కడ అర్థం. తర్వాత పరేణనాకం నిహితం, పరేణనాకం అంటే నాకం అంటే, అకం అంటే నరకం, న అకం అంటే స్వర్గం, అకం కానటువంటిది స్వర్గం. అకం అంటే నరకం, దుఃఖాన్నిచ్చేది నరకం. అందుకని దుఃఖం, అకం అంటే దుఃఖం, దుఃఖం ఇచ్చినటువంటి నరకం. నా అకం, దుఃఖం ఇవ్వనటువంటి నరకం కానటువంటిది ఏమిటండి? స్వర్గం అన్నారు. నాకం పరేణ, స్వర్గానికంటే కూడా అత్యున్నతమైనటువంటిది అన్నారు. పరేణ నాకం, ఈ బ్రహ్మతత్వం ఈ యొక్క ఆంతరంగిక సన్యాసి కానీ బాహ్య సన్యాసి, ఆంతరంగిక సన్యాసి వీరిద్దరూ ఎవరైతే శాస్త్రం చదువుతారో త్యాగేన వారు ఈ యొక్క బ్రహ్మతత్వాన్ని తెలుసుకుంటారో, ఏదైతే స్వర్గాన్ని మించి ఉన్నదో, పైన ఉన్నదో అన్నారు. అందుకని స్వర్గం పొందడం కూడా ఆత్మజ్ఞానం పొందినట్లు కాదు అని అర్థం. పరేణ నాకం, మరి ఎక్కడుంది అంటే స్వర్గం పైన ఉందనగానే పైకి చూస్తాం మనం. ఏమండి స్వర్గానికంటే పైన ఉందంటే, స్వర్గం అంటే ఇలా చూస్తాం, స్వర్గానికంటే పైన ఉందంటే ఏం చేస్తాం, ఇంకాస్త సాగి తీస్తాం మరణకాయ, ఇంకా పైకి ఇట్లా చూస్తాం. అందుకని ఉపనిషత్తు చెప్తోంది, బ్రహ్మదేవుడు చెప్తున్నాడు, నిహితం గుహాయాం, తలక ఎత్తవాకు ఇక్కడ చూసుకో అన్నాడు. నిహితం గుహాయాం, నీ హృదయంలోనే, మన యొక్క హృదయంలోనే ఉన్నది ఆ బ్రహ్మతత్వం. ఏ రూపంగా ఉన్నది? వృత్తి భావ అభావ సాక్షి రూపేణ, మన ఆలోచనల్ని ఉన్న ఆలోచన, ఆలోచన లేకపోవడం, ఈ రెండింటిని సాక్షిగా చూస్తున్నది అది. ఎలా ఉంది గ్రహ హృదయ గుహంలో? వృత్తి సాక్షి చైతన్య రూపేణ వర్తతే. వృత్తి అంటే ఆలోచన, ఇక్కడ లేదు అది. శంకరాచార్య వారు చెప్తారు, వృత్తి అంటే ఆలోచన, ఆలోచన ఆలోచన, ఆలోచన ఉన్నది ఆలోచన లేదు. మల్లెపువ్వు చూశానంటే మల్లెపువ్వు వృత్తి, మైకు చూశానంటే మైకు వృత్తి. ఈ మల్లెపువ్వులు చూసి మళ్ళీ ఇక్కడికి వచ్చే లోపల ఇంకొక వృత్తి లేదు కదా, ఆ గ్యాప్లో వృత్తి అభావం. థాట్ థాట్, ఆలోచన ఆలోచన, ఆలోచన ఆలోచనకి మధ్యలో ఖాళీ. ఆలోచన తెలుసుకునేవాడు, ఆలోచన లేదు అని తెలుసుకునేవాడు, ఆలోచన ఉన్నదని తెలుసుకునేవాడు ఎవరు? ఎవరండి? మనమే, నేనే కదా. ఆలోచన తెలుసుకుంటున్నాను, ఈ ఆలోచన తెలుస్తుంది, ఈ ఆలోచన నుంచి ఆలోచనకి వెళ్ళేటప్పుడు గ్యాప్ ఉంది కదా, సెకండ్స్ గ్యాప్, ఏమి లేదని కూడా తెలుస్తుంది కదా. సాక్షి అంటారు. ఆ సాక్షిని ఎవరు? నేనే. నేనంటే ఎవరు? శరీరమా, మనసా, బుద్ధే, కళ్ళు ముక్కు చెవుల అన్న ఇవేవి కాదు. మనోబుద్ధి అహంకార చిత్తాని న అహం, మరి ఎవరిని నేను? చిదానందరూప శివోహం శివోహం, అది అర్థం. ఇక్కడ నిహితం గుహాయాం అంటే అర్థమైందా? ఇది తెలియక జనాలు ఏం చేస్తారంటే కళ్ళు మూసుకొని చూసుకో, ఎందుకంటే గుహలో ఉందిట లోపల, గుహలో ఉంది లోపల ఉంది చూసుకో అంటే కళ్ళు మూసుకొని హుయామై 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 అంటాడు. ఆ హుయామై అడుగుతున్న వాడే అది తెలుసుకోక వాళ్ళు పాపం. నిహితం గుహాయాం అన్నారు, వాళ్ళు తెలుసుకుంటారు అన్నారు. ఎవరు? ఈ యొక్క త్యాగం చేసినటువంటి వాళ్ళు, వీటన్నిటి మీద అభిమానం లేనటువంటి వాళ్ళు, ఈ గుహలో ఉన్నటువంటి, హృదయ గుహలో ఉన్నటువంటి ఆత్మతత్వం ఏ రూపంగా ఉంది చెప్పండి? అహం అహం అనే రూపంలో ఉంది అది. నేను 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 అన్నారు. నేను 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 అని ఉదయం నుంచి సాయంత్రం దాకా భావన ఉన్నదా లేదా? నేను అనే వృత్తి ఉన్నదా లేదా? ఆలోచన నేను ఏమిటి? నేనైతే నేను మా అబ్బాయిని స్కూల్కి తీసుకెళ్తున్నా, నేను భోజనం చేస్తున్నా, నేను స్నానం చేస్తున్నాను, ఆ నేను ఉన్నది చూసారా? ఆ నేను తర్వాత వచ్చేవన్నీ కూడా ఈ నేను ఉంటేనే కదా వస్తాయి, నేనే కదా తెలుసుకుంటున్నానన్నీ. ఆ నేనే ఎక్కడున్నది ఇప్పుడు ఈ నేను చెప్పండి? బయట ఎక్కడన్నా ఉన్నదా? చెయ్యిలో ఉందా? తలలో ఉందా? ఒరే నేను వస్తానుండు అంటాం, కానీ రే నేను వస్తానుండు అంటామా? నేను వస్తాను ఉండరా అని చెప్పడానికి ఎక్కడ చూపిస్తామండి? చెయ్యి హృదయంలో చూపిస్తాం. ఒరే నేను వస్తానుండు అని చూపిస్తాం, చెయ్యి మీద చెయ్యి పెట్టి చెప్తే చూడండి ఎలా నవ్వు వస్తుందో మనకు. అదే ఉపనిషత్తు చెప్తే అని చూస్తాం. ఉపనిషత్తు ఏం చెప్తున్నది, మనం ఏం చేస్తున్నాం అదే చెప్తున్నది. మరి నేను వస్తానుండు, నేను రెండు చేతులు చూపించుకుంటా పైగా, నేను వస్తానుండు అంటే, నేను వస్తానుండు అంటే ఈ నేను ఇక్కడ ఉన్నది నిహితం గుహాయ. కనుక హార్ట్ ఓపెన్ చేసి చూస్తే తెలుస్తుందా అండి అన్నాడు. ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తే నిహితం గుహాయం అన్నారు కదా, హృదయంలో ఉందన్నారు కదా, అందుకని ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తే ఎవండి కనపడుతుందా అంటే కంటికి కనపడదు అన్నాడు. నీ కన్ను నీకు కనపడుతుందా? ఐ ఈజ్ నాట్ అవైలబుల్. ఈ ఐ ఉంది చూసారా, ఈ వై ఐ, ఐ కెనాట్ సీ ద ఐ. ఇంగ్లీష్లో చెప్తే బాగుంటుంది ఇది, ఈ వార్త మాత్రం ఐ కెనాట్ సీ ఐ. ఐ కన్నును ఏమంటారండి ఇంగ్లీష్లో? ఐ ఐ కన్ను కన్నును చూసుకోలేదు, కన్ను కన్నును చూసుకోలేదు. కన్నును ఏమంటాం ఇంగ్లీష్లో? ఐ కన్ను కన్ను చూసుకోలేదంటే ఇంగ్లీష్లో ఏం చెప్తాం? ఐ కెనాట్ సీ ద ఐ. ఆ ఐ తీసేయండి. నేను దానికి ఏమంటాం ఇంగ్లీష్లో? ఐ ఐ కెనాట్ సీ ద ఐ. ఇంతవరకు ఏ క్లాస్లో చెప్పాలా, ఇక్కడే చెప్తున్నా. మీరంతా శ్రద్ధగా వింటుంటే అన్ని ఆలోచనలు వస్తున్నాయి నాకు. ఓకే, ఐ కెనాట్ సీ ద ఐ అని, ఆత్మతత్వం కెనాట్ సీ ద ఆత్మతత్వం. నేను ఆత్మని నన్ను నేను చూసుకోలేను. ఎలాగైతే నా కన్నుని నేను చూడలేను, నేను అనే ఆత్మతత్వాన్ని నేను చూసుకోలేను, అదే భగవత్తత్వం, అదే ఆత్మతత్వం, అదే బ్రహ్మతత్వం. పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు కూడా ఈ సంగతి తెలుసుకోక, సరిగా గురువుల దగ్గర చదవక, అహంకారంతో నాకన్నీ తెలుసు అనుకుంటూ అన్ని భ్రమలలో పడి సంవత్సరాలు దశాబ్దాలు గడుపుతూ వారి జీవితాన్ని వృధా చేసుకుంటున్నారు. ఎవరు చెప్తున్నారు? బ్రహ్మదేవుడు చెప్తున్నాడు, నిహితం గుహాయాం అశ్వలాయన, ఇక్కడే ఉంది, సదా విభ్రాజతే అన్నారు. ఎవరు పొందుతారు దీన్ని? ఎవరైతే సోమవారం సోమవారం క్లాసుకు వస్తారో వాళ్ళు పొందుతారు. అది తర్వాత నాలుగవ శ్లోకం. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థః సన్యాసయోగాత్ యతయః శుద్ధ సత్వాః తే బ్రహ్మలోకేషు పరాంతకాలే పరామృతాః పరిముచ్యంతి సర్వే. చాలా చాలా ముఖ్యమైన మంత్రం, పరీక్షకు వస్తుంది. పరీక్ష అంటే భయపడవాకండి, పరీక్ష పెట్టను. పరీక్షకు వస్తుంది అంటే ఆత్మజ్ఞానం పొందడానికి అత్యంత ఆవశ్యకమైనటువంటి మంత్రం, గ్రహించవలసినటువంటిది. ఒక సన్యాసి కనుక మన ఇంటికి వస్తే ఈ మంత్రం చదివి, ఇందటి మంత్రం కూడా మూడవ మంత్రం చదవాలి, ఇది చదవాలి, ఈ రెండు మంత్రాలు చదువుతూ పూర్ణ కుంభంతో ఆహ్వానించాలి. దేనికంటే ఆ సన్యాసి అలా జీవించి ఈ జ్ఞానాన్ని పొంది వస్తున్నాడు కనుక ఆ మంత్రాలు చెప్తే, ఆ మంత్రాలు చెప్పి ఆయన్ని మనం ఇలా పొగుడుతాం అన్నమాట. కర్మల్ని వదిలిపెట్టి, ధనాన్ని వదిలిపెట్టి, ప్రజా సంసారాన్ని ఇవన్నీ వదిలిపెట్టేసి అన్నిటినీ త్యాగం చేసి ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి మీరు ప్రయత్నం చేసి తెలుసుకున్నారు కనుక, తరువాత శ్రవణం చేశారు కనుక మీకు మా స్వాగతం అని చెప్తాం అన్నమాట ఆ మంత్రం. అది దీనికి ఒక స్వరం ఉంటుంది. ఇప్పుడు మన స్వరంతో చదవడం లేదు, మామూలుగా చదువుతున్నాం. ఈ శ్లోకంలో ఆధ్యాత్మిక అభివృద్ధి పొందాలి అంటే, పురోభివృద్ధి పొందాలి అంటే ఆధ్యాత్మిక మార్గంలో ఏమి చెయ్యాలి? ఇప్పుడు త్యాగం చేశాడు, నిర్ణయించుకున్నాం. ఏది అనురాగం వదిలిపెట్టాం, మమకారం వదిలిపెట్టాం. ఇంట్లో వాళ్ళు అంటున్నారు నీకేమిటి ప్రేమ లేదు ఏమీ లేదంటారు. ప్రేమ ఉన్నట్టుగా నటిస్తూ ఉంటాం. ఓకే, మన మనస్సు అంతా ఎక్కడ ఉంటుంది? శాస్త్రం మీద ఉంటుంది, గురువు మీద ఉంటుంది. కనుక వాళ్ళు అన్నప్పటికీ కూడా వాళ్ళ దగ్గర మన కర్తవ్యం చేస్తూ మన యొక్క గమ్యాన్ని మర్చిపోకుండా మన యొక్క బాధ్యతని మనం నిర్వర్తించుకుంటూ ఉండాలి. ఇది కూడా బాధ్యతే, ఇది ఒక కర్తవ్యం, మెయిన్ కర్తవ్యం ఇది. కనుక అవి లేకుండా జీవించడం కష్టం. శాస్త్రం లేకపోతే శాంతి లేదు, గురువు శాస్త్రం లేకపోతే శాంతి లేదు. కనుక రెండూ కావాలి. అర్థమైందా? అందుకని కుటుంబం, కుటుంబ వ్యవహారాన్ని నిందించకూడదు. అలా అని మేము ఇలా కుటుంబంలో పడిపోయినామండి, ఇంకా శాస్త్రానికి ఏమొస్తాం, మాకు మోక్షం రాదు అని అనకూడదు. అది అవసరమే, ఇది అవసరమే. పక్షికి రెండు రెక్కలు ఉన్నట్లు కానీ ఒక రెక్కతో పక్షి ఎగరలేదు కదా, రెండు రెక్కలు కావాలి. అదేవిధంగా గురువు శాస్త్రం, గురువు లేని శాస్త్రం వ్యర్థం. మీరే కూర్చొని చదవండి ఇంట్లో ఈ పుస్తకం కైవల్య ఉపనిషత్తు, అర్థం కాదు. గురువు లేని శాస్త్రం అర్థం కాదు, శాస్త్రం లేని గురువు వ్యర్థం. శాస్త్రం చెప్పకుండా గురువు ఉన్నాడు అనుకోండి, మోక్షం రాదు మనకు. ఆ గురువు మంత్రదీక్ష ఇవ్వచ్చు, ఆ గురువు మనకు మంచి ఉపదేశాలు చేయవచ్చు, హితోపదేశం చేయవచ్చు, మార్గదర్శనం చేయవచ్చు, కానీ శాస్త్రం లేని గురువు మనకు మోక్షాన్ని ఇవ్వలేరు. అర్థమైందా? అందుకని శాస్త్రము కావాలి, గురువు కావాలి. ఎటువంటి గురువు? శాస్త్రంతో కూడిన గురువు కావాలి. ఎటువంటి శాస్త్రం? గురువుతో కూడినటువంటి శాస్త్రం. ఈ రెండు పట్టుకోవాలి. ఇది పట్టుకున్నామంటే ఇంకా మన జన్మ ధన్యం అన్నమాట. అది పట్టుకోవాలంటే ఎన్నో జన్మల పుణ్యం చేసి ఉంటేనే పట్టుకుంటాం. మనకు తెలియకుండానే ఇలా నడిచి వచ్చేస్తాం లోపలికి. చూడండి, అది మనం చేసుకున్నటువంటి పుణ్యం అన్నారు. అందుకని గురువు శాస్త్రం కావాలి. ఎక్కడ చెప్పారండి ఇవన్నీ అంటే, ఇక్కడ చెప్పారు, వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ. త్యాగం చేసిన తర్వాత వాళ్ళకి తెలిసింది ఏం చెయ్యాలి. ఇప్పుడు నేను, నాకు దేని మీద మమకారం లేదు, కోరికలు లేవు, అభిమానం లేదు దేని మీద కూడా. నా బాధ్యత నేను నిర్వర్తిస్తున్నానే కానీ నాకు ఇందులో దాని మీద అత్యంత మమకారం, కోరికలు కలగడం లేదు. నా మనసు దేన్నో కోరుకుంటున్నది. మరి ఏమిటది అంటే, వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ. ఈ సాధనలో ఒక్కొక్క మెట్టు చెప్తాను. మొదట దీనికి ఆర్డర్ ఉంది, ఆ ఆర్డర్లో చెప్తే ఈజీగా ఉంటుంది. మనం ఆధ్యాత్మిక మార్గంలో పురోభివృద్ధి పొందాలంటే మెట్టు మెట్టు ఎక్కాలి. మొదటి మెట్టు ఏమిటి అంటే యతయః, ప్రయత్నశీలురు అని అర్థం. ప్రయత్నం చేసేవాళ్ళు, అత్యంత ప్రయత్నం చదవడం కోసం. నెక్స్ట్ స్టెప్ ఏమిటి అని చెప్పి వాళ్ళు వెతుకుతూ ఉంటారు. ఎక్కడ నాకు ఎవరైనా ఈ యొక్క నా జీవితానికి ఒక సార్థకతను కలిగించేటటువంటి సంతోషాన్ని, సుఖాన్ని, పరిచ్ఛిన్నం కానటువంటిది ఏదైనా చెప్పేవాడు ఎక్కడ ఉంటాడా అని ఎతకడం కోసం ప్రయత్నంలో ఉంటారన్నమాట. మనస్సు తపిస్తూ ఉంటుంది దానికోసం. ఏమిటి ఎక్కడ వస్తుంది లేదు, ఏదో తపన ఉంటుంది లోపల, అది కావాలి అది కావాలి. వీటి మీద ఏమీ ఇష్టం ఉండదు, ఇంకా ఏదో కావాలని తపన. వాళ్ళు యతయః అంటే, యతయః అంటే ప్రయత్నం చేసేవాడు అని అర్థం. దేనికోసం? సరి అయినటువంటి ప్రయత్నం, ఏదో ప్రయత్నం చేయడం కాదు, సరి అయిన ప్రయత్నం చేసేవాళ్ళు అని అర్థం. సరి అయిన ప్రయత్నం సరి అయిన మార్గంలో, సరి అయిన ప్రయత్నం సరి అయిన మార్గంలో వెళ్ళాలి. ప్రయత్నం సరిగా లేకపోయినా, మార్గం సరిగా కాకపోయినా వెళ్ళేది మరొకచోటికి అవుతుంది కదా. అది యతయః అంటే సరి అయిన ప్రయత్నం చేయాలి, సరి అయిన మార్గంలో వెళ్ళాలి. ఈ రెండు సరిగ్గా ఉంటేనే మళ్ళీ అది కష్టం. లేకపోతే నేను వెళ్ళానండి కానీ అడ్రస్ దొరకలేదండి అన్నాడు. ఎటు వెళ్ళావరా అంటే, బెసెంట్ నగర్ బస్సు ఎక్కాల్సింది, అన్నానగర్ బస్సు ఎక్కాడు. వెళ్ళాలనుకున్నాడు, పాపం ప్రయత్నం చేశాడు, బస్టాండ్ దాకా వెళ్ళాడు కానీ రాంగ్ నెంబర్ బస్సు ఎక్కాడు. ఏం ప్రయోజనం? అందుకని ముందు వెళ్ళాలనుకోవడం, ప్రయత్నం ఉండాలి. వెళ్ళిన తర్వాత సరి అయిన డైరెక్షన్లో వెళ్ళాలి. అందుకే ఈశ్వర కృప కావాలంటున్నాను, భగవంతుడి కృప కావాలి. ఓ భగవాన్, నాకు సరి అయిన మార్గాన్ని చూపించు, నాకు తెలియదు ఏ మార్గము. నడుస్తున్నామండి, రెండు రోడ్లు చీలుతాయి కరెక్ట్గా, అక్కడికి రాగానే మనకు సందేహం, ఈ రోడ్డుకు వెళ్ళాలి ఆ రోడ్డుకు వెళ్ళాలి అన్నాడు. నేను వెళ్ళవలసిన గమ్యం ఈ రోడ్డు ఆ రోడ్డు అని ఎలా ఒక్క స్టెప్ ఇట్లా వేసి ఇలా వెళ్ళామంటే, మనం వెళ్ళేది ఒకవేళ రాంగ్ అయిపోతే అంతా దూరం వెళ్ళిపోయి వృధా అయిపోతుంది. అక్కడ నిర్ణయం తీసుకోవాలి, సరి అయిన డైరెక్షన్ కావాలి. అందుకని అక్కడ ఎవరినైనా అడగాలి, అనుభవజ్ఞుడైనటువంటి వ్యక్తిని అడగాలి, నాయన ఈ రోడ్డు ఎటు వెళుతుంది, ఈ రోడ్డు ఎటు వెళుతుంది అడగాల లేదా? అడగకుండా ఏముంది అడిగేది, రోడ్డే కదా పోతుంది ఎక్కడికో అని పోయినాం అనుకోండి, సమయం వృధా అయిపోతుంది, శ్రమ. అందుకని గురువు అనేటటువంటి వ్యక్తిని, అనుభవమైన వ్యక్తిని అడగాలి, నాకు ఇది కావాలి, నా గమ్యం ఇది, నాకు మార్గదర్శనం చేయండి, నా మార్గాన్ని నాకు చూపించండి అంటే, నాయన ఇది రైట్ డైరెక్షన్ చూపిస్తారు గురువు గారు. అది యతయహాన. తర్వాత రెండవది శుద్ధ సత్వాహాన. మనస్సులో కల్మషం పోయినటువంటి వాళ్ళై ఉండాలి. మనం ఆధ్యాత్మిక మార్గంలో పురోభివృద్ధి చెందాలి అంటే, అత్యంత వేగంగా పయనించాలి అంటే శుద్ధ సత్వాహ అన్నారు. మలినం, మనస్సులో మలినం లేకుండా ఉండాలి, విక్షేపం అనేటువంటిది లేకుండా ఉండాలి, ఆ ప్రపంచ వస్తువుల మీద మనస్సు పరిగెడుతూ ఉండకూడదు. ప్రాపంచిక విషయాల మీద మనస్సు పరిగెడుతూ ఉండకూడదు అన్నారు, శుద్ధ సత్వాహ అన్నారు. శుద్ధమైనటువంటి అంతఃకరణం కలిగిన వాళ్ళు, కామం, క్రోధం, కోపం, తాపం, ఈర్ష, అసూయ, ద్వేషం ఇవన్నీ లేకుండా దయా, ప్రేమ, కరుణ, మనస్సుతో గౌరవం, వినయం, అనేకమైనటువంటి దైవీ సంపత్తితో మనస్సు నిండినవాడు శుద్ధ సత్వ అన్నారు. కోపం అంటే ఏమిటో తెలియదు, ఈర్ష అంటే తెలియదు, అసూయ అంటే తెలియదు, అత్యంతమైన ఆశలు లేవు మనిషికి, ప్రేమతో నిండుంటుంది హృదయం, నోరు తెరిస్తే చక్కగా మాట్లాడతాడు, భయం అనేటువంటిది లేదు, ఎప్పుడూ చిరునవ్వుతో ఉంటాడు, ఆనందంగా ఉంటాడు. శుద్ధ సత్వాహన క్వాలిఫికేషన్ ఉన్నది అంటే ఓకే, లైన్ క్లియర్ అని అర్థం. శుద్ధ సత్వాహ రెండవది, మనం పురోభివృద్ధి చెందాలంటే ఇటువంటి మనస్సు కావాలి. తర్వాత మూడు, సన్యాసయోగాత్. ఫస్ట్ అథాతో ధర్మ జిజ్ఞాస అయింది, తర్వాత అథాతో బ్రహ్మ జిజ్ఞాస, సన్యాసయోగాత్. అంటే గృహస్థాశ్రమంలో ఉంటూ సోమవారం సోమవారం క్లాసుకి రావడం సన్యాసయోగం. ఇప్పుడు మీరు అందరూ సన్యాసులే, అర్థమైందా? గృహస్థాశ్రమంలో ప్రవేశించినటువంటి ఆంతరంగికులైనటువంటి సన్యాసులు మీరు, అది అర్థం. శాస్త్రం మా స్వామిని చెప్పే మాటల మీద మనసు లగ్నం అవుతున్నది అంటేనే మీరు సన్యాసుల కింద లెక్క, లేకపోతే ఎప్పుడు పోదామా అని చూస్తూ ఉంటే అది సన్యాసం కాదు, అది సన్యాసం అంటే. అంటే చూడండి, అన్నిటినీ వైరాగ్యంతో వదిలిపెట్టేసి మనస్సు దీని మీద నిలుస్తున్నది, చూసారా? ఉపనిషత్తు చదవాలి, తెలుసుకోవాలి, వినాలి అనేటువంటి, ఇది సన్యాస యోగం అంటే. అంతేగాని కాషాయ వస్త్రం కట్టుకొని క్లాసులో కూర్చున్నా కూడా మనసు ఎక్కడో ఉందనుకోండి, అది సన్యాసం కాదు, ఇది సన్యాసం అంటే ఆంతరంగికమైనటువంటి సన్యాసంతో కూడినటువంటి జిజ్ఞాసుడైనటువంటి వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః. సరే, మార్గము తెలిసింది, యతయః, మంచి అంతఃకరణం ఉంది, అన్నిటినీ త్యాగం చేశారు, సన్యాస యోగం ఉంది, ఇప్పుడు ఏం చేయాలండి? ఇప్పుడు ఏం చేయాలో తెలియలేదండి అన్నాడు. అసలు ఇప్పుడు ఏం చేయాలి, అసలు సంగతి తెలియలేదండి అన్నాడు. ఒరే, ఇంత దూరం వచ్చావు, అసలు సంగతి మర్చిపోకూడదురా అన్నాడు. ఒకడేదో వాడికి మతిమరుపు జాస్తి ఒక వ్యక్తికి, అందుకని మతిమరుపు వస్తుందని చెప్పి ఏం చేశాడంటే ఒకసారి మూడేసుకుంటాడు అనమాట, ఒకటి రెండు మూడిట్లో మూడేసుకుంటే ఓహో ఏదో జ్ఞాపకం తెచ్చుకోవాలని చెప్పి జ్ఞాపకం చేసుకుంటాడు. ఇట్లా ముడి వేసుకుంటూ ఉంటాడు, మర్చిపోతూ ఉంటాడు అని చెప్పి ఒక్కొక్కదానికి ఒక్కొక్క ముడి వేసుకుంటాడు. ఒకసారి ఏమైందంటే, ముడి ఎందుకు వేసానా అని జ్ఞాపకం, ముడి దేనికి వేశాను అన్నాడు. అట్లా ఉండకూడదు మన పని. ఇంత వచ్చి ఇంత దూరం వచ్చి చదవాలి, ప్రయత్నం చేసి చేసి, ఓర్పు కావాలి, సహనం కావాలి, గురుభక్తి కావాలి, గురువు మీద శ్రద్ధ కావాలి, శాస్త్రభక్తి కావాలి, శాస్త్రశ్రద్ధ కావాలి, అన్ని కష్టాలకి ఓర్చుకోవాలి. ఏ సమయంలో కూడా నా అహంకారం అనేటువంటిది పడగ పైకి రాకూడదు. అది ముఖ్యంగా ఈగో అనేటువంటిది ఏం చేయాలి, ఈగో అని చెప్పాలి. నేను అనే అహంకారంతో కూర్చున్నామంటే శాస్త్రం ఎంటర్ కాదు. అహంకారాన్ని ఏం చేయాలి, అమ్మా కాసేపు ఇక్కడే ఉండి చెప్పులతో పెట్టేసి రావాలి. ఆ చెప్పుల్లో పెట్టేసి నేను ఫలానా వ్యక్తిని అనే సంగతి మర్చిపోయి, నేను ఇక్కడ శ్రద్ధాభక్తితో కూడినటువంటి జిజ్ఞాసు అయినటువంటి శిష్యుణ్ణి మాత్రమే, స్త్రీ పురుషాన్ని కూడా అక్కర్లేదు, అది కూడా మర్చిపోవాలి. అన్ని చెప్పుల దగ్గర పెట్టి రావాలి, వెళ్ళేటప్పుడు మళ్ళీ వేసుకోండి, మళ్ళీ తొడుక్కోండి. క్లాసులో కూర్చున్నప్పుడు నేను అనే అహంకారాన్ని, ఆ పడగ, పాము పడగ లాంటిది అది, అది ఏం చేస్తుందంటే మనల్ని ఏదో విధంగా ఈ మార్గంలో పయనించకుండా చేస్తుంది. అలా చేయగలగాలి చేసిన వాడే వేదాంత విజ్ఞాన సునిశ్చిత అర్థహాన. వేదాంతం అంటే వేద అంతభాగం అన్నారు, ఉపనిషత్తులు అని అర్థం. విజ్ఞానం అంటే శాస్త్రజ్ఞానం. నేను అది చదువుతాను, ఇది చదువుతాను, ఏవేవో చదువుతాను అనకూడదు. ప్రస్థానత్రయం మాత్రమే చదవాలి. సునిశ్చితార్థాహ బాగా చదివి, పదేండ్లు పదిహేనేళ్ళు చదివి దాని యొక్క తాత్పర్యాన్ని తెలుసుకోవాలి. సునిశ్చిత అర్థ అంటే ఏమిటి, నిశ్చయమైనటువంటి, అసలు ఏం చెప్తున్నది, తాత్పర్యం ఏమిటి. శాస్త్రం సగుణ బ్రహ్మాన్ని గురించి చెప్తుందా, నిర్గుణ బ్రహ్మాన్ని గురించి చెప్తుందా, స్వర్గలోకానికి వెళ్ళమని చెప్తున్నదా శాస్త్రం, ఇక్కడే జీవన్ముక్తుని పొందడం చెప్తున్నదా, నిజంగా ఏం చెప్తున్నది శాస్త్రం. అన్ని రకాలు చెప్తున్నది శాస్త్రం, కానీ దాని యొక్క తాత్పర్యం ఏమిటి అన్నాడు. అది సునిశ్చితమైన అర్థం అంటే, అది తెలుసుకోవాలి. నేను ఏదో తెలుసుకున్నానండి, ఏమిటయ్యా అంటే, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యోత్సవ, పాండవులు ఇటువైపు కౌరవులు అటువైపు కలిసి యుద్ధం చేశారండి, అది తెలుసుకుంటే నీకే మోక్షం వస్తుందిరా అన్నాడు. మరేం తెలుసుకోవాలండి అన్నాడు. నా సతో విద్యతే భావ, నా భావో విద్యతే సత. అది తెలుసుకోవాలి నాయన, తెలుసుకోవలసింది తెలుసుకోవాలి. అందుకే ప్రహ్లాదుడు చెప్పాడు తండ్రితో, చదివించిరి నన్ను గురువులు, నన్ను చదివించారు మా గురువులు, చదవలసిందంతా చదివాను నాన్న, అర్థం చేసుకోవాల్సింది అర్థం చేసుకున్నానన్నాడు. అర్థం చేసుకోవాల్సింది ఏదో అర్థం చేసుకున్నాను, హంసలాగా వదిలిపెట్టవలసింది ఏదో వదిలిపెట్టేశాను అన్నాడు. మనమేం చేస్తామంటే, వద్దు అవసరమైనది తీసుకుంటాం, వదిలిపెట్టవలసింది వదిలిపెట్టి తీసుకోవాల్సింది తీసుకోవాలి. అది వేదాంత సునిశ్చిత అర్థ అన్నాడు. అర్థ అర్థాహ అంటే ఎవరైతే అర్థం చేసుకుంటారో తాత్పర్యాన్ని సరిగ్గా గురుముఖంగా శుద్ధ సత్వులై ఎతులుగా ఉంటూ సన్యాసయోగాన్ని తీసుకొని వాళ్ళు ఏమిటి, వాళ్ళు పరామృతాహ తే సర్వే పరిముచ్యంతి అన్నారు. వాళ్ళు ఈ బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకుంటారు. ఎప్పుడు, జీవించి ఉండగానే తెలుసుకుంటారు అన్నారు. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.